మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి వారు నిత్య కర్మలు చేయాలనా అవసరం లేదా అనేటువంటి విషయానికి చెయ్యాల్సిందే అని సూత్రకారుడు తెలియజేయటం జరిగింది. అలాగే కామ్యకర్మలు చెయ్యాలా అవసరం లేదా అంటే కామ్యకర్మలు చెయ్యరాదు. కామ్యకర్మలు అజ్ఞానంలో ఉంచుతాయి, అజ్ఞానంలో ఉంచుతాయి, అజ్ఞానాన్ని పెంచుతాయి, అందుకని కామ్యకర్మలు చేయకూడదు అని చెప్పారు. అయితే నిత్యకర్మలు రెండు రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. మరి ఏ రకమైనటువంటి కర్మలు చేయాలా, ఏ రకమైనటువంటి కర్మలు చేయకూడదు, లేదా అసలు ఆ రెండు రకాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి 13వ అధికరణం విద్యా జ్ఞాన సాధనత్వాది అధికరణం అనేటువంటి అధికరణం తెలియజేస్తూ ఉంది. ఈ అధికరణంలో నిత్యకర్మలు రెండు రకాలైనటువంటి ఉన్నాయి. ఏమిటా రెండు రకాలు? ఒకటి అంగాలబద్ధ ఉపాసనతో కూడుకున్నవి. అంగాలబద్ధ ఉపాసనతో కూడుకున్నవి అని అంటే విద్యాసహిత కర్మలు అని. విద్యాసహిత కర్మలు అని అంటే జ్ఞానంతో కూడిన కర్మలు, అంటే చేసేటువంటి కర్మలు జ్ఞానంతో కూడినటువంటివి కనుకైతే వాటిని అంగాలబద్ధ ఉపాసనలుతో కూడినవి అని అంటారు. ఆ రెండవ రకం ఉపాసనారహిత కర్మలు, అంటే విద్యారహిత కర్మలు, అంటే జ్ఞానంతో సంబంధం లేని కర్మలు. అంటే మామూలు భాషలో చెప్పాలంటే జ్ఞానంతో కూడిన కర్మలు, జ్ఞానం అనేది ఏమిటి లేనటువంటి కర్మలు అని రెండు రకాలు ఉన్నాయి నిత్య కర్మల్లో కూడా. ఇప్పుడు నిత్య కర్మ ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం రోజు శ్రవణం, కాబట్టి ఇది జ్ఞానంతో కూడిన కర్మ. మరి ఇలాంటి కర్మలు చేయాలనా, ఇలాంటి కర్మలే చేయాలనా ఏమిటి అనేటువంటి విషయం. అలాగే విద్యారహిత కర్మలు అంటే జ్ఞానం అనేది లేకుండా ఉండేటువంటి కర్మలు, యజ్ఞ కర్మలు, మరి వీటి సంగతి కూడా ఏమిటి అని రెండు రకాలైనటువంటి కర్మల్ని గురించి మనకి ఈ అధికరణంలో చెప్పబోతున్నారు. ఇంతకుముందు నిత్యాగ్నిహోత్రానికి సంబంధించినటువంటి కర్మలు చెయ్యవలసిందేనని, ఎందుకంటే అవి అంతఃకరణ శుద్ధిని కలగజేస్తాయని, అంతఃకరణ శుద్ధి వల్ల బుద్ధి సూక్ష్మమవుతుందని, బుద్ధి సూక్ష్మం కావటం వల్ల ఈ ఆత్మజ్ఞానాన్ని గ్రహించటం తేలికవుతుందని, ఆత్మజ్ఞానాన్ని కనుక గ్రహించినట్లయితే సాధనలు చేయటానికి వీలవుతుందని, సాధనలు కనుక చేసినట్లయితే మోక్షాన్ని పొందవచ్చని, ఆ ప్రకారంగా మోక్షానికి పరోక్షంగా ఇదిగో ఈ రకమైనటువంటి కర్మలు నిత్యాగ్నిహోత్రాది కర్మలు సహకరిస్తాయి అని మనం చెప్పుకున్నాం. సరే ఇప్పుడు మరి ఈ నిత్య కర్మల్లో విద్యాసహిత కర్మలు, విద్యారహిత కర్మలు, జ్ఞానంతో కూడిన కర్మలు, జ్ఞానం లేనటువంటి కర్మలు, ఆ రెండు రకాలు ఉన్నాయి కదా. మరి ఈ రెండు రకాలైనటువంటి కర్మల్ని చేయాలా, ఇందులో ఏదో ఒకటి చేసి ఒకటి చేయకుండా ఉండాలనా ఏమిటి అనేటువంటిది సందేహం. దీనికి పూర్వపక్షం అభిప్రాయం ఏమిటనంటే, పూర్వపక్షం వాళ్ళు ఏం చెప్తున్నారంటే జ్ఞానం అనేటువంటిదే ఉత్తమమైనటువంటి ఫలం కదా, అంటే జ్ఞానం కలగటమే అన్నిటికంటే ప్రధానమైనటువంటిది, ఎందుకంటే మోక్షానికి జ్ఞానం తప్పనిసరి అవసరం కనుక. మరి అటువంటి జ్ఞానం కనుక కలగాలంటే, అటువంటి ఉత్తమమైనటువంటి ఫలితం కలగాలంటే ఉత్తమమైనటువంటి కర్మలే చేయాలి. ఉత్తమమైనటువంటి కర్మలు అంటే విద్యాసహిత కర్మలు, అంటే జ్ఞానంతో కూడినటువంటి కర్మలు. కాబట్టి జ్ఞానైనటువంటి వాడు జ్ఞానంతో కూడినటువంటి కర్మలే చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ పూర్వపక్షీయులు చెబుతూ ఉన్నారు. వాళ్ళు అలా చెప్పడానికి కొన్ని కారణాలు కూడా చెప్పారు. యయేవం విద్వాన్ జుహోతి, యయేవం విద్వాన్ యజతి, యయేవం విద్వాన్ శంసతి, యయేవం విద్వాన్ గాయతి అని విద్వాంసుడైనటువంటి వాడు ఇలా యజతి యజిస్తూ ఉంటాడు అంటే పూజిస్తూ ఉంటాడు, శంసతి శాస్త్రాలు తెలుసుకుంటూ ఉంటాడు, గాయతి గానం చేస్తూ ఉంటాడు అంటే తెలుసుకున్నటువంటి శాస్త్రాల్ని గానం చేస్తూ ఉంటాడు అని ఉపనిషత్తులు చెప్పినందువల్ల విద్యాసహితమైనటువంటి కర్మలే ఆచరించాలి, అంటే జ్ఞానంతో కూడినటువంటి కర్మలు మాత్రమే చెయ్యాలి అప్పుడే సరైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. ఏమిటా ప్రయోజనం? మోక్షానికి దారి తీస్తుంది కాబట్టి అదే చెయ్యాలి. ఇక యజ్ఞ కర్మలున్నాయి, ఇవి విద్యారహిత కర్మలు, అంటే దాంట్లో జ్ఞానం ఏమి లేదు. యజ్ఞం చేయటానికి ఏ జ్ఞానం అక్కర్లా, ఎందుకంటే చేయించేటువంటి వాళ్ళే అన్ని చెబుతారు, వాళ్ళు అట్లా చెబితే అట్లా పట్టుకోమంటే పట్టుకోవటం, ముట్టుకోమంటే ముట్టుకోవటం, కాబట్టి అక్కడ మన తెలివితేటలేం అక్కర్లేదు. అందుకని అటువంటివి యజ్ఞ కర్మలని తాత్కాలిక ఫలితాన్ని అందిస్తూ ఉంటాయి. తమేతం ఆత్మానం యజ్ఞేన వివిధశంతి అని విశేషం అనేది లేకుండా యజ్ఞ కర్మలు విద్యారహితాలు, అంటే జ్ఞానరహితాలు, జ్ఞానం అనేది లేవు అని తెలియజేస్తున్నారు. అంటే ఇవి కామ్యకర్మలుగా కూడా చెప్పవచ్చు. మరి ఇటువంటి కర్మల్ని, యజ్ఞ కర్మల్ని బ్రహ్మ విద్యకి ఏవైనా సహాయపడతాయా అనంటే సహాయపడవు అంటున్నారు పూర్వపక్షులు. కాబట్టి బ్రహ్మ విద్యను పొందాలని, మోక్షాన్ని పొందాలని కోరుకునేటువంటి జ్ఞాని అయినటువంటి వాడు జ్ఞానంతో కూడినటువంటి కర్మల్నే ఆచరించాలి, కానీ జ్ఞానం లేకుండా ఉండేటువంటి కర్మల్ని ఆచరించరాదు. జ్ఞాన సహిత కర్మలే ఆచరించాలి, జ్ఞానరహిత కర్మల్ని ఆచరించకూడదు అని పూర్వపక్షి యొక్క అభిప్రాయం. దీనికి సమాధానంగా 18వ సూత్రాన్ని చెబుతున్నారు. 18వ సూత్రం, యదేవ విద్యయేతి ఇది విడబడితే యత్ ఏవ విద్యయా ఇతి, అంటే విద్యతో కూడినటువంటి నిత్యకర్మ, విద్యతో కూడినటువంటి నిత్యకర్మ అంటే ఉపాసనతో కూడినటువంటి నిత్యకర్మ, అంటే జ్ఞానంతో కూడినటువంటి నిత్యకర్మ, కేవలం నిత్యకర్మ అంటే జ్ఞానము లేనటువంటి విద్యారహితమైనటువంటి నిత్యకర్మ, ఈ రెండు కూడా ఈ జన్మలో బ్రహ్మజ్ఞానానికి సాధనాలు అవుతాయి. విద్యా సహిత కర్మలే కాదు, విద్యారహిత కర్మలు కూడా జ్ఞానానికి సాధనాలు అవుతాయి. దీనికి యదేవ విద్యయ అనేటువంటి శృతియే ప్రమాణం అనేటువంటి విషయాన్ని సూత్రకారుడు తెలియజేస్తున్నాడు. పూర్వపక్షి ఏం చెప్పాడు? జ్ఞానంతో కూడిన కర్మలే చేయాలన్నాడు. సూత్రకారుడు ఏం చెబుతున్నాడు? జ్ఞానంతో కూడిన కర్మలు, జ్ఞానరహితమైనటువంటి కర్మలు రెండు కూడా సహాయపడతాయి, కాబట్టి రెండు కూడా చేయవచ్చు అన్నాడు. దానికి కారణం ఏం చెప్తున్నారు? అదిగో యదేవ విద్యయ అనేటువంటి శృతి వాక్యాన్ని చెబుతున్నారు. ఏమిటా శృతి వాక్యం? యదేవ విద్యయ కరోతి తదేవ వీర్యవత్తరం భవతి. యదేవ విద్యయ కరోతి తదేవ వీర్యవత్తరం భవతి. ఇది ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటిది. అంటే విద్యా సహితమైనటువంటి కర్మ, శ్రద్ధతో కూడినటువంటి, యోగంతో చేసినటువంటి కర్మ వీర్యవత్తరం అవుతుంది అని అందులో చెప్పబడింది. వీర్యవత్తరం అని అంటే అది కంపారిటివ్ డిగ్రీలో చెప్పారు. వీర్యవత్తరం అనేటువంటి వీర్యవత్తమం, మరి సూపర్లేటివ్ డిగ్రీ అంటే వీర్యవత్తరం అని చెప్పారు. అంటే వీర్యవత్తరం అని ఈ తరం అనేటువంటి ప్రత్యయాన్ని చెప్పటం వల్ల మనం ఏమని అర్థం చేసుకోవాలంటే, విద్యారహిత కర్మం కన్నా విద్యా సహితమైనటువంటి కర్మము, కర్మ ఏదైతే ఉందో అది బాగా ఉపయోగపడుతుంది అని. రాముని కన్నా కృష్ణుడు మంచి బాలుడు అన్నారంటే, రాముని కన్నా కృష్ణుడు మంచి బాలుడే కానీ రాముడు కూడా చెడ్డ బాలుడు అని అక్కడేం చెప్పలా. అతడు మంచి బాలుడే కానీ అతడికన్నా ఇతను మంచి బాలుడు. అదే ప్రకారంగా విద్యారహితమైనటువంటి కర్మలు, జ్ఞానరహితమైనటువంటి కర్మలు, వాటికన్నా జ్ఞాన సహితమైనటువంటి కర్మలు గొప్పవే, అవి చాలా వీర్యవత్తరం అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. అంత మాత్రం చేత ఈ విద్యారహిత కర్మలు ఉపయోగపడవని మాత్రం కాదు, అవి ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి, ఇవి తక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. అవేమో అప్పటికప్పుడు శీఘ్రమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి, ఇవేమో కాస్త ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తాయి అనేటువంటి భావమే. అంతేగాని అంటే అసలు ఉపయోగపడవండి, ఈ విద్యారహిత కర్మలు అసలు ఉపయోగపడవు అనేటువంటి మాట లేదు. అవి కూడా జ్ఞానప్రాప్తికి తోడ్పడతాయి. కాకపోతే విద్యతో కూడినటువంటి కర్మ వెంటనే ఫలితాన్ని ఇస్తుంది, విద్య లేనటువంటి కర్మ ఏదైతే ఉందో అది కొంచెం ఆలస్యంగా ఫలితం ఇస్తుంది. అందువల్ల దీనికంటే అది శ్రేష్టమైనటువంటిది అని. అసలు విద్యాసహిత కర్మలు అంటే జపధ్యానాదులు విద్యాసహిత కర్మలు, శ్రవణ మననాదులు విద్యాసహితమైనటువంటి కర్మలు, ఆధ్యాత్మిక సాధనలు విద్యాసహితమైనటువంటి కర్మలు. అంటే ఏ ఆత్మజ్ఞానాన్ని అయితే నువ్వు తెలుసుకున్నావో ఆ ఆత్మజ్ఞానాన్ని ఆధారం చేసుకొని చేసేటువంటి సాధనలు అవి విద్యాసహితమైనటువంటి కర్మలు. ఇక విద్యారహితమైనటువంటి కర్మలు అంటే యజ్ఞయాగాదులు. యజ్ఞయాగాదులన్నీ కూడా అంత శీఘ్రంగా ఫలితాన్ని ఇవ్వవు, అంతే తప్ప అసలు ఫలితాన్ని ఇవ్వకుండా మాత్రం ఉండవు. అందుకే యజ్ఞయాగాది కర్మల్ని తప్పకుండా చెయ్యవలసిందే అని భగవద్గీతలో భగవానుడు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అందులోనూ 18వ అధ్యాయంలో చిత్త చివరిలో చాలా జాగ్రత్తగా గట్టిగా చెప్పడం జరిగింది. యజ్ఞ దాన తపః కర్మ నా త్యాజ్యమితి చాపరే అని. నా త్యాజ్యం, యజ్ఞం, దానం, తపస్సు, ఈ మూడు రకాలైనటువంటి కర్మల్ని విడిచిపెట్టడానికి వీల్లేదు అన్నారాయన. అంతేకాదు యజ్ఞదాన తపకర్మ నా త్యాజ్యం కార్యమేవ తత్తు, నా త్యాజ్యం వాటిని విడిచిపెట్టడానికి వీల్లేదు, కార్యమేవ తత్తు వాటిని తప్పకుండా చేయవలసిందే. యజ్ఞదాన తపస్సుల్ని తప్పకుండా చేయవలసిందే. ఎందుకు చేయాలండి అని అంటే అక్కడే చెప్పారు, యజ్ఞము దానం తపశ్చైవ, యజ్ఞము దానము తపస్సు అనేటువంటివి పావనాని మనీషినాం, మనుష్యుల్ని పవిత్రం చేస్తాయి. యజ్ఞదాన తపస్సులు మానవుడిని పవిత్రం చేస్తాయి. పవిత్రమైనటువంటి మానవుడు జ్ఞానాన్ని కనుక సాధన చేస్తే ఆ జ్ఞానం తప్పనిసరిగా అంటుకుంటుంది. అపవిత్రమైనటువంటి వాళ్ళు, పాపాత్ములైనటువంటి వాళ్ళు, దుర్మార్గపు ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు, స్వార్థపూరితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళు కనుక ఈ జ్ఞానాన్ని ఎంత అందుకున్నా అది ఓ పట్టాన అంటుకోదు, అది అలాగా ఇట్టించట్టు అట్టించుట్టు పోతూ ఉంటుంది. అందుకనే మానవుడు పవిత్రం కావాలి, పాపాలన్నింటి నుంచి పవిత్రం కావాలి. అందుకనే అలా పవిత్రం చేస్తాయి యజ్ఞదాన తపస్సులు, కాబట్టి వాటిని చేయవలసిందే అని భగవానుడు ఇక్కడ తెలియజేయడం జరిగింది. అందువల్ల విద్యారహిత కర్మలు చేయాలి, విద్యాసహిత కర్మలు చేయాలి. ఆ కర్మలు ఈ కర్మలు రెండు కూడా ఏదో ఒక విధంగా మోక్షానికి దారితీస్తాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఈ అధికరణం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి జ్ఞానపూర్వకముగా ఉన్నటువంటి కర్మలు, జ్ఞానం లేకుండా చేసేటువంటి కర్మలు, నిత్య కర్మలు, అప్పుడప్పుడు నైమిత్తిక కర్మలు, ఏవైనా సరే జ్ఞానంతో కూడినవి, జ్ఞానం లేకుండా చేసేవి, ఇవి రెండు కూడా ఉపయోగపడతాయి. కాకపోతే జ్ఞానంతో కూడినటువంటి కర్మలు శీఘ్రమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి, అంతే తప్ప ఈ జ్ఞానరహితమైనటువంటి కర్మలు ఫలితాన్ని ఇవ్వవు అనేటువంటి విషయం మాత్రం లేదు. ఇక 14వ అధికరణం ఇతర క్షపణాధికరణం అన్నారు. బ్రహ్మ సాక్షాత్కారం కలిగితే, ఆత్మసాక్షాత్కారం కలిగితే పూర్వ సంచిత కర్మలన్నీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయి. అంటే మానవుడు తాను చేసేటువంటి సాధనల కారణంగా, పొందినటువంటి జ్ఞానం కారణంగా జీవన్ముక్తిని కనుక పొందినట్లయితే ఆ జీవన్ముక్తిని పొందటంతోనే అతడిలో ఉన్నటువంటి కోటానుకోట్ల సంచిత కర్మలన్నీ కూడా ఒక్కసారి దగ్ధమైపోతాయి. అంటే సంచిత కర్మలు ఇక లేవు, సరే బాగానే ఉంది. మరి ప్రారంభ కర్మలండి, ప్రారంభ కర్మలు ఎందుకు వస్తున్నాయి? ఈ దేహం అనుభవించడం కోసం తెచ్చుకున్నాం మనం. ఎంతకాలం అయితే మనం అనుభవించాలనో అన్ని ఉన్నాయి, అవి అనుభవించిన తర్వాత దేహం ఉండదు. కాబట్టి ప్రారంభ కర్మల్ని మాత్రం అనుభవించాలి. కానీ నువ్వు 80 సంవత్సరాలు జీవించేవాడివి, 70 సంవత్సరాలకే నీకు మోక్షం వచ్చిందనుకో, జీవన్ముక్తిని పొందావనుకో, నువ్వు జీవన్ముక్తిని పొందినా మిగతా 10 సంవత్సరాలు కూడా ప్రారంభ కర్మఫలాలు అనుభవించాల్సిందే. కాకపోతే అనుభవించేటప్పుడు తేడా ఉంది. ఈ ప్రారంభ కర్మఫలాలు అనుభవించేటప్పుడు అయ్యో నేను అనుభవించాల్సి వచ్చిందే, నాకెందుకు వచ్చింది కష్టం, అయ్యో నేనేం చేశాను, ఏం పాపం చేశాను అని బాధపడుతూ అనుభవిస్తారు సామాన్యుడు. కానీ జీవన్ముక్తులైనటువంటి వాడు తన దేహం అనుభవిస్తున్నా తనకి మాత్రం ఏమీ అనిపించదు, తనకి ఏమీ బాధ కలగదు, తనకి ఏ బాధ లేకుండా దేహం మాత్రం అనుభవిస్తూ ఉంటుంది, తాను మాత్రం అనుభవించకుండా సాక్షిగా కేవలంగా అలా ఉంటాడు. ఇది జ్ఞానికి అజ్ఞానికి ఈ ప్రారంభ కర్మఫలాలు అనుభవించేటప్పుడు ఉన్నటువంటి తేడా. సరేనండి, బాగానే ఉంది, ఎక్కడో సందేహం. ఆ సందేహం ఏమిటంటే ప్రారంభ కర్మలు దేహపాతం వరకు అంటే దేహం పడిపోయేంత వరకు అనుభవించినటువంటి బ్రహ్మజ్ఞాని, ఎందుకంటే జీవన్ముక్తులయ్యే వరకు అందరిలాగానే అనుభవించాడు, జీవన్ముక్తులైన తర్వాత తాను అనుభవించకపోయినా తన దేహం మాత్రం అనుభవించింది. మరి దేహపాతం అయిన తర్వాత అంటే దేహం పడిపోయిన తర్వాత అంటే మరణం తర్వాత ఇంకా అనుభవించవలసినటువంటి ప్రారంభ కర్మలు కనుక ఉంటే, ఏమంటే దేహం పడిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రారంభ కర్మలు కనుక అనుభవించాల్సి ఉంటే మళ్ళీ జన్మలు ఎత్తాల్సిందే కదా. మరి ఆ జన్మలు కనుక మళ్ళీ ఎత్తితే పూర్వజన్మలో సంపాదించినటువంటి జ్ఞానం చెడిపోదా, చెడిపోకుండానే ఉంటుందా, అది చెడిపోకుండా విముక్తి కలుగుతుందా అని సందేహం. న్యాయంగా ఈ సందేహం మనకి రాదు. కారణం ఏమిటనంటే అంతవరకు జ్ఞానం మనకుంది కాబట్టి. అయితే దీనికి సమాధానంగా 19వ సూత్రం చెప్తున్నారు. 19వ సూత్రం, భోగేనతు ఇతరే క్షపయిత్వా సంపద్యతే, భోగేనతు ఇతరే క్షపయిత్వా సంపద్యతే. అనుభవించడానికి తెచ్చుకున్నటువంటి ప్రారంభ కర్మల్ని, పాపపుణ్యాలని పూర్వజన్మల్లో ఎన్నో చేసుకొని పెద్ద మూట వేసుకొని వస్తూ ఉన్నాం, ఆ మూటలో నుంచి ఏవైతే పక్వానికి వచ్చినాయో అనుభవానికి సిద్ధంగా ఉన్నాయో అవి ప్రారంభ కర్మలు. ఆ ప్రారంభ కర్మల్ని తీసుకొని వాటిని అనుభవించడానికి తగినటువంటి దేహంతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాం మనం. ఈ జన్మలో పూర్తిగా వాటిని కనుక అనుభవించి క్షయం చేసుకుంటే ముక్తి. కాబట్టి వాటిని మనం పూర్తిగా అనుభవించాల్సిందే. ఈ దేహం పూర్తిగా దేహం ఉన్నంత కాలము కూడా ఆ ప్రారంభ కర్మఫలాలని అనుభవించాలి. అంటే ప్రారంభ కర్మల్ని, ఏ ప్రారంభ కర్మల్ని అనుభవించడానికి దేహం వచ్చిందో ఆ ప్రారంభ కర్మలు అనుభవించేదాకా దేహం పోదు. ఆ ప్రారంభ కర్మలు అనుభవించిన తర్వాత దేహం ఒక్క క్షణం ఉండదు. అంటే అర్థమైందనమాట, దేహం పోయింది అని అంటే ప్రారంభ కర్మలు అయిపోయినాయి, దేహం ఉన్నది అని అంటే ఇంకా అనుభవించాల్సినటువంటి ప్రారంభ కర్మలు ఉన్నాయి అని ఈ విషయం మనకి తెలుసు. అంటే ప్రారంభ కర్మల్ని అనుభవించకుండా కనుక ఉంటే దేహం అంతం కాదు. మరణం సంభవించింది అని అంటే ప్రారంభ కర్మలు పూర్తయిపోయినట్లే. అయితే జ్ఞానికైనా అజ్ఞానికైనా ఎవరికైనా సరే ఇంతే, దేహం ఉన్నంతవరకే ప్రారంభ కర్మలు. మరి బ్రహ్మజ్ఞానం కలగటంతో సంచితమైనటువంటి కర్మలన్నీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయి. కాబట్టి ఇక ప్రారంభ కర్మలు అంటూ ఏవైనా కనుక ఉన్నట్లయితే, ప్రారంభ కర్మలు అనేటువంటి అంటే సంచిత కర్మలు అనేవి కనుక పూర్తిగా దగ్ధమైతే ఇక ప్రారంభ కర్మలు అంటూ వాటిలో నుంచి వచ్చే అవకాశం లేదు. ప్రారంభ కర్మలని ఎక్కడి నుంచి వస్తున్నాయి? సంచిత కర్మల్లో నుంచే వస్తున్నాయి ప్రారంభ కర్మలు. సంచిత కర్మలన్నీ నశించిపోయిన తర్వాత ఇక ప్రారంభ కర్మలు కొత్తగా రావడానికి వీల్లేదు. కానీ ఇప్పటికే తెచ్చుకున్నటువంటి ప్రారంభ కర్మలు ఉండే అవి మాత్రం ఉన్నాయి. మరి ఇప్పటికే తెచ్చుకున్నటువంటివి ఉన్నాయి, అవి ఎంతకాలం ఉంటాయి? దేహం పడిపోయేదాకా. మధ్యలోనే మోక్షాన్ని పొందితే అప్పటికి అనుభవించినవి అనుభవించగా ఇంకా మిగిలి కొన్ని ఉంటాయి. మరి ఆ మిగిలినయో ఆ తర్వాత అనుభవించాలి. అనుభవించేటప్పుడు మాత్రం తాను అనుభవిస్తున్నట్టుగా ఉండదు, తనకేం బాధ ఉండదు, దేహం మాత్రం అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి దేహం పడిపోవటం, ప్రారంభ కర్మలు అంతం కావటం, రెండు ఒక్కసారి జరుగుతాయి. ఒక్క క్షణం ముందది ఒక్క క్షణం తర్వాత ఇది జరగవు. ప్రారంభ కర్మలు పూర్తయిపోవటం, దేహం పడిపోవటం రెండు కూడా ఒక్కసారే జరిగిపోతాయి. ఈ విషయమే తస్య తావ దేవచరం యావన్న మోక్షేద సంపత్యే అని చాందోగ్య ఉపనిషత్తులో శృతి వాక్యం ఉంటుంది. అంటే ప్రారంభ కర్మలు దేహపాతం వరకే ఉంటాయి, ఆ తర్వాత ఉండే పని లేదు అని. కాబట్టి జ్ఞానైనటువంటి వాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందటంతో సంచిత కర్మలన్నీ నశించిపోతాయి, దేహం పడిపోవటంతో ప్రారంభ కర్మలన్నీ నశించిపోతాయి. కాబట్టి ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందాడో, జీవన్ముక్తిని పొందాడో, జీవన్ముక్తిని పొందటంతో సంచిత కర్మలన్నీ నశించిపోతాయి, దేహం పడిపోవటంతో ప్రారంభ కర్మలు నశించిపోతాయి. అంటే ఇప్పుడు అన్నీ పోయి ఇంకేమీ లేవు, దేహం పడిపోయిన తర్వాత ఇంకా ఆగామి కర్మలు చేయడానికి వీల్లేదు కదా, చచ్చిపోయినాడు ఇంక పనులేం చేస్తాడు, కాబట్టి అది లేదు. అంటే అన్ని కర్మలు పోయినాయి, కాబట్టి కర్మబంధాలన్నీ కూడా విడిపోయినాయి. అంటే దేహపాతం వరకు అతడు జీవన్ముక్తుడు, దేహపాతంతో విదేహముక్తుడు. జీవన్ముక్తిని పొందుతాడు, ఆ తర్వాత దేహం కొంతకాలం అవుతాడు. ఆ దేహం ఎప్పుడైతే పడిపోద్దో అప్పుడు అతడు ఇక విదేహముక్తుడు అవుతాడు. కాబట్టి ముక్తుడికి దేహం పడిపోయిన తర్వాత ఇక ప్రారంభ కర్మలు మిగలటం అంటూ లేవు. ముక్తుడికే కాదు సామాన్యుడికి కూడా లేవు ప్రారంభ కర్మలు. మళ్ళీ కొత్తగా తెచ్చుకోవాలి, తయారు చేసుకోవాలి, అంటే ఆ మూట్లో నుంచి తెచ్చుకోవాలి. అంతేగాని ఎవరికి కూడా దేహం పడిపోయిన తర్వాత ఈ ప్రారంభ కర్మలు ఉండవు. కాబట్టి ప్రారంభ కర్మలు ఉండవు కనుక, సంచిత కర్మలు కూడా లేవు కనుక, సంచిత కర్మల్లో నుంచి మళ్ళీ ప్రారంభ కర్మలు రావు కనుక, సంచిత కర్మలు లేవు కాబట్టి దాంట్లో నుంచి వచ్చే ప్రశ్న లేదు కనుక మళ్ళీ జన్మ లేదు. జన్మ రాహిత్యమే మోక్షం. అందువల్ల మళ్ళీ జన్మ రావటం, ఆ జన్మలో మళ్ళీ జ్ఞానం గుర్తుండటమో మర్చిపోవటం, ఈ వ్యవహారాలన్నీ కూడా అసలు ఏమీ లేవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, దీంతో జీవన్ముక్తిని గురించినటువంటి మొదటి పాదం పూర్తయిపోయింది. అంటే జీవన్ముక్తికి సంబంధించినటువంటి విషయాలతో కూడినటువంటి మొదటి పాదం. జీవన్ముక్తిని పొందటానికి చేయవలసినటువంటి సాధనలు ముందు చెప్పారు, ఆ సాధనల వల్ల జీవన్ముక్తిని పొందితే వచ్చేటువంటి ఫలితాన్ని గురించి చివరిలో చెప్పారు. దీంతో జీవన్ముక్తికి సంబంధించినటువంటి వ్యవహారం పూర్తయిపోయింది. ఇప్పుడు రెండవ పాదం, నాలుగవ అధ్యాయంలో రెండవ పాదం ప్రారంభం కాబోతా ఉంది. ఈ రెండవ పాదంలో అంతా కూడా క్రమముక్తికి సంబంధించింది. అందులోనూ కూడా ఈ పాదంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ దేహంలో నుంచి ప్రాణోత్క్రమణం, జీవుడు బయటికి పోవటం ఎలా జరుగుతుంది, బయటికి పోయినటువంటి జీవుడు పాపాత్ముడైతే ఎటు వెళ్తాడు, పుణ్యాత్ముడైతే ఎటు వెళ్తాడు, సగుణోపాసకుడైతే ఎటు వెళ్తాడు, నిర్గుణోపాసకుడైతే ఎటు వెళ్తాడు. ఎందుకంటే నాలుగు రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. రెండేమో మార్గాలు ఉన్నాయి పైకి పోయే మార్గాలు, రెండేమో ఎక్కడికి పోని మార్గాలు ఉన్నాయి. పైకి పోయే మార్గాలు ఏమిటి, సగుణోపాసకుడు కనుకైతేనేమో బ్రహ్మలోకానికి వెళ్తాడు, అచ్చిరాది మార్గం ద్వారా బ్రహ్మలోకానికి వెళ్తాడు దేవయాన మార్గం ద్వారా. అదే పుణ్యాత్ముడు కనుకైతే అంటే యజ్ఞయాగాది కర్మలు, దానాలు, ధర్మాలు, పూజలు, పురస్కారాలు ఇలాంటివి చేసినటువంటి వాళ్ళు కనుక అయినట్లయితే వాళ్ళు ఏమో పితృయాన మార్గం ద్వారా పితృలోకానికి వెళ్తారు, అక్కడ భోగాలు అనుభవించి మళ్ళీ తిరిగి వస్తారు. వీళ్ళేమో తిరిగి వచ్చే మార్గం, వాళ్ళేమో తిరిగి రాని మార్గం, ఈ రెండు మార్గాల్లో వాళ్ళు వెళ్తారు. వీళ్ళు కాదు ఇంకో ఇద్దరు ఉన్నారు, ఎవరు అందరికంటే పైన ఉన్నటువంటి వాడు అంటే జీవన్ముక్తుడు, అంటే అప్పటికప్పుడు ముక్తి పొందినటువంటి వాడు. వాడు ఎక్కడికి ఏ లోకానికి వెళ్ళక్కర్లా, ఉన్నవాడు ఉన్నట్టుగా పరమాత్మ. ఇంకొకడు ఉన్నాడు పరమ పాపాత్ముడు, అన్ని దుర్మార్గాలు చేసేటువంటి వాడు, వాడు కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లా. తృణజలూక గడ్డి పురుగులాగా ఒక పోసను పట్టుకొని బయలుదేరి ఇంకో పోసను పట్టుకొని అలా వెళుతుంది, మొదటి పోసను వదిలేస్తూ ఉంది. అంటే ఒక జన్మను వదిలేసి ఇంకో జన్మను పట్టుకుంటుంది, ఒక జన్మను వదిలేసి ఇంకో జన్మను పట్టుకుంటుంది. అంటే మధ్యలో గ్యాప్ ఏముండదు, వాడు జన్మంబడి జన్మ, జన్మంబడి జన్మ, కోటాను కోట్ల జన్మలెత్తి ఆ కర్మలు అనుభవించాలి, ఆ ఫలితాలు అనుభవించాలి. కాబట్టి ఈ నలుగురు కూడా అందరికీ ప్రాణోత్క్రమణ ఉంది, కానీ కొంతమందికి ఏమో బాధ లేదు, చాలామందికి బాధ ఉంది. ప్రాణాక్రమణం అనేటువంటిది చాలా కష్టమైంది. ఎందుకనంటే మనం గనక ఒక గమ్ బాటిల్ తీసుకొని రెండు పేపర్లో లేదా ఇంకేదో కనుక అంటిస్తే ఆ అంటించి నీ కాస్త ఆరిపోయిన తర్వాత లాగాలంటే మహాకష్టం. అవి చిరిగిపోతాయే కానీ అవి రావు. అదే ప్రకారంగా ఈ దేహంలో ఇంతకాలము ఉన్నటువంటి మనస్సు, ఈ మనస్సుతో పాటుగా ఉన్నటువంటి ప్రాణాలు, వీటితో పాటుగా ఉన్నటువంటి ఇంద్రియాలు, ఈ దేహము, ఈ మొత్తం కూడా ఒకే శక్తిగా ఇంతకాలం ఉంది. 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంది. అలా ఉన్నటువంటిది ఈ దేహంలో నుంచి ఇప్పుడు ఈ ప్రాణాలు, ఈ మనస్సు, ఈ జీవుడు బయటికి రావాలి. ఒట్టి గంబూస్తేనే అంత కష్టమైతే, ఒక్కరోజు ఆరితే, మరి 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఆరితే ఇది ఎంత కష్టంగా ఉంటుంది. అందుకని ఈ ప్రాణోత్క్రమణం చాలా కష్టంగా ఉంటుంది, మహాబాధగా ఉంటుంది. ఎంత బాధో వర్ణించడానికి వీల్లేదు. అందుకనే ఉదాహరణ చెప్పారు, 100 తేళ్ళు కనుక ఒక్కసారి పుడితే ఎక్కడుంటుందో అక్కడుంటుందండి. 100 తేళ్ళు ఒక్కసారి పుట్టినట్టుగా ఉంది. మరి ఆ ప్రాణోత్క్రమణకి సంబంధించినటువంటి మనకి తెలియనటువంటి ఎన్నో విషయాలు, నిజంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి విషయాలు, నిజంగా చెప్పాలంటే ఇంతవరకు అసలు మనకి తెలియనటువంటి విషయాలు, అవి కూడా ఇప్పుడు రాబోతా ఉన్నాయి 2వ అధ్యాయంలో 2వ పాదంలో. ఈ 2వ పాదాన్ని మనం రేపటి నుంచి చెప్పుకుందాం.